அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோநிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. మనందరి అదృష్టం వల్ల వేదవ్యాస మహర్షి 18 పురాణాలు లోక శ్రేయస్సు కోసం, లోకంలో ఉండే ప్రజల ఆనందం కోసం ఒక దీక్షా కంకణధారి అయి రాశారు. ఈ 18 పురాణాలు మానవ చరిత్రకి అద్దం పట్టేటటువంటి దివ్య గాథలే. భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉండే అనుబంధం అనే ఒక వంక పెట్టాయినా అసలు సృష్టి రహస్యం అంతా చెప్పాడు. మనిషి ఎలా బ్రతకాలి, వ్యవసాయం ఎలా చేయాలి, యుద్ధం ఎలా చేయాలి, ధనాన్ని ఎలా సంపాదించాలి, సంపాదించిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఏ మనిషి ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ పురాణాల్లో ఉంటాయి. అందుకే అవి ఎన్నిసార్లు విన్నా మళ్ళీ కొత్తగానే ఉంటాయి. అందుకనే దానికి పురాణం అని పేరు. పురాణం అంటే పురా అపి నవం ఇది పురాణం. పాతదయ్యుండి కూడా ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. అది చాలా పాతది కదా, అయినా ఇవాళ మళ్ళీ నేను చెబుతూ ఉంటే కొత్తగా కన్నట్టు అనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. సాధారణంగా ఎంత ఇష్టమైన సినిమా అయినా ఒక 5-6 సార్లు చూశాక విసిగెత్తుతుంది. పోనీ మహా అయితే ఓపిక అయితే 100 సార్లు చూస్తారా, తలదికి చూడలేడు. కానీ ఇదే కూర్చోలో ఉపాఖ్యానం ఎన్ని వేల సార్లు వినండి మళ్ళీ కొత్తగానే ఉంటుంది, వినాలనిపిస్తుంది. అందుకని పాతదయ్యుండి కూడా ఎప్పటికప్పుడు వినేవారికి చూచేవారికి కొత్త అనిపిస్తుంది కనుక దానికి పురాణం అని పేరు పెట్టారు. ఆ మహాత్ముడు మన అదృష్టం వల్ల అనేకమైన పురాణాలు వరస్సగా మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కౌరవస్కాంద పురాణాలు అనే 18 పురాణాలు, మళ్ళీ 18 ఉపపురాణాలు, మహాభారతం అనే ఒక ఇతిహాసం, ఇవి కాకుండా బ్రహ్మసూత్రాలు, ఇన్ని జీవితకాలంలో ఎవరైనా రాయగలరా? అసలు ఆయన రాసిన దాన్ని చదవడానికే మన జీవితం సరిపోదు. అటువంటిది ఆయన రాసి పెట్టాడు మన కోసం. అందులో పరమ భక్తి సూత్రాలతో నిండిన భాగవతం ఒక్కటి జీవితంలో సంపూర్ణంగా పఠించిన దాన్ని విన్న వాడికి ముందు ఈ జన్మలో సకల సుఖాలు లభిస్తాయి. అందులో ఉన్న ప్రతి పాత్రని ఆదర్శంగా తీసుకుని ఏం చెయ్యొచ్చో ఏం చేయకూడదో మనమే తెలుసుకోవచ్చు. కంసుడిని చూపించాడు, బలరాముడిని చూపించాడు. బలరాముడి కంటే గొప్పగా వ్యవసాయం చేసినాడు ఎవరు లేరు తెలుసా? ఆ రోజుల్లో నాగలితో యమునానదిని పక్కకి లాగి ఆ యమునా నది ప్రవాహం ద్వారా రైతులకి వ్యవసాయం పనికొచ్చేలా చేశారు పుణ్యాత్ముడు ఆయన. అందుకే యమునా నది కూడా బలరాముడు చూసి హడిలిపోయి రెండు చేతులు తోడించి నమస్కరించిందిట. అంటే నదుల్ని అదుపులో పెట్టి అసలు ఏ డ్యాము ఏ స్కాము అవసరం లేకుండా ఆ లోకంలో అందరికీ ఉపయోగపడేలా చేసిన మహా పవిత్ర అవతారం అన్నమాట. భక్త జయదేవుడు గీత గోవిందంలో హలహతి భీతి మిళిత యమునాభం అంటాడు అన్నమాట. అటువంటి అవతారాలన్నీ ఇందులో కనపడతాయి. బలరాముడు, కృష్ణుడు, గోపికలు, కుచేలుడు, ఇలా ఒక్కొక్క పాత్ర మనకు ఒక్కొక్క మాధుర్యాన్ని చవి చూపించి మన కర్తవ్యాన్ని తెలియజేస్తాయి. అందులో మిత్రుడు ఎలా ప్రవర్తించాలి, మైత్రీ భక్తి ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ కుచేలోపాఖ్యానం. కుచేలుడు అసలు పేరు కుచేలుడు కాదు, ఆయనకి సుధాముడు ఒత్తు లేకుండా పలకాలి, సుధాముడు అని అసలు పేరు. ఆయన ఎప్పుడో శ్రీకృష్ణుడితో కలిసి కేవలం 64 రోజుల పాటు కాశీలో చదువుకున్న భక్తుడు ఆయన. పూర్వం సాందీపని అని పేరు కలిగిన ఒక మహాపండితుడు ఉండేవాడు. ఆయన అవంతిపుర నివాసి. అవంతి అంటే ఇప్పుడు మనం ఉజ్జయిని అంటున్నామే, మధ్యప్రదేశ్లో మహాకాళేశ్వర లింగం ఉన్నటువంటి స్థలానికి ఉజ్జయిని అని పేరు, దానికే మరొక పేరు అవంతిపురం. అక్కడ సాందీపని అని పేరు కలిగిన ఒక మహాపండితుడు ఉండేవాడు. అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు, కానీ ఉన్న ఊళ్ళో భుక్తి గడవక నా పిల్లల్ని రేపొద్దున ఎలా పోషించుకోవాలని ఆయన ఆ రోజుల్లో ఆదేశాన్ని విడిచిపెట్టి కాశీ చేరాడు. అంటే ఉన్న ఊళ్ళో సంపాదన లేకపోతే పొరుగు దేశం వెళ్ళవచ్చు అని మొట్టమొదట చెప్పినవాడు సాందీపని. ఇలా చాలామంది ఆ రోజుల్లో పొరుగు దేశానికి వెళ్ళి బాగుపడిన వాడు ఉన్నారు. అసలు శాస్త్రం ఒకటి చెబుతున్నా తెలుసినా, పండితుడు అంటే బాగా చదువుకున్నవాడు అని అర్థం. సొంత ఊళ్ళో ఉంటే శోభించడు అని. అందుకని ఉన్న ఊరు విడిచిపెడితేనే బాగా చదువుకున్నవాడికి విలువ. రోజు మన మొహం చూస్తుంటారు కదా, అందుకని వీడు ఎంత చదువుకున్నా ఆ మన ఊరు వాడేరా, వీడు మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడేరా అని గౌరవించారట. అదే వాడు పొరుగురు వెళ్ళారనుకోండి, వాడికి తప్ప గౌరవం వస్తుంది. ఎక్కడన్నా చూడండి, కొన్ని స్థానభ్రంశము చెందితే శోభిస్తాయి, కొన్ని స్థానభ్రంశము చెందితే శోభించవు. దానికి ఉదాహరణ చెప్పారు, నఖ గోళ్ళు చేతి వేలుకుంటే అందం, కాలికుంటే అందం, ఊడిపోయాయా అవి శోభలో చిచ్చి అని గోర అవతల పారేస్తాం, అసలు ఇంట్లో ఉండనివ్వం. అలాగే కేశ తల వెంట్రుకలు కూడా నెత్తి మీద ఉంటే విలువ, కిందకి రాలితే అసహ్యించుకుంటాం. దంత పళ్ళు కూడా లోపల ఉంటే అందం, కానీ ఊడిపోయాక నా దంతం అని ఎవడన్నా జేబులో పెట్టి తిరుగుతాడా, పొరపాటు కూడా తిరగడం, అంటే అది శోభిల్లదు. అస్థి ఎముకలు కూడా అంతే, ఎంతో కూరం మన చేతికి ఉన్నాయి, పొరపాటున చేయి తీసేసినప్పుడు ఇది నాకు ఒకప్పుడు చెయ్యండి అని ఆ చేతి ఎముకల్ని బట్టి ఇంట్లో పెట్టి పూజించేవాడు ఒక్కడు ఉండడు. కాబట్టి నఖ కేశ శ్వశ్రు అస్థికలు ఉన్న చోటు నుంచి స్థానభ్రంశము చెందితే శోభిల్లవు. అలా కాకుండా పండితులైనటువంటి వాళ్ళు స్థానభ్రంశము చెందితేనే శోభిస్తారు. అందుకని పూర్వకాలంలో మహాత్ములైన వారు ఉన్న ఊరు విడిచిపెట్టి మరో చోటికి పోయేవారు. ఈ సాందీపని కూడా ఉదర పోషణ కోసం కాశీ వెళ్ళి అక్కడ గురుకులాన్ని స్థాపించి కులపతి అని పేరు పొందాడు. కులపతి అంటే 10,000 మంది శిష్యులకి ఆశ్రయం కల్పించి అన్నం పెట్టి చదువు చెప్పేవాడు అని అర్థం. అంటే 10,000 మందికి ఆశ్రయం ఇవ్వాలంటే ఎన్ని గుడిసెలు పెట్టాలో ఆలోచించాడు ఒక్కసారి. చాలా కష్టమైన పని అది. ఆయన చాలా ఆశ్రమాలు స్థాపించి పర్ణశాలలు స్థాపించి అందులో 10,000 మందిని అట్టే పెట్టి వారికి కడుపు నిండా అన్నం పెట్టించి అప్పుడు చదువు చెప్పేవాట. అంత గొప్ప గురువు సాందీపని అంటే. ఆయన కాశీలో ఉన్నాడు, ఎందుకో తెలియదు కానీ పురాణాలు కొంచెం జాగ్రత్తగా చదవకపోవడం వల్ల అవంతిపురంలో కృష్ణుడు చదువుకున్నాడని ఒక పొగారు పుట్టించారు. ఈసారి మీరు కావాలంటే పోతన భాగవతము సంస్కృత భాగవతం చదవండి. కాశ్యాం అంటే కాశీయందు అవంతిపుర నివాసినం, అంటే ఒకప్పుడు అవంతిలో నివసించి కాశీలో వచ్చినటువంటి, కాశీలో గురుకులం పెట్టినటువంటి మహానుభావుడైన సాందీపని దగ్గర కృష్ణుడు బలరాముడు శిష్యులుగా చేరారని ఉంటుంది అన్నమాట. అక్కడ కేవలం 64 రోజులు మాత్రమే విద్య నేర్చుకున్నారు శ్రీకృష్ణుడు బలరాముడు. వాడు మహాత్ములు కదండి, కారణ జన్మలు. 64 విద్యలు నేర్చుకోవడానికి వాడు గురువు గారికి 25 పట్టింది టైంగా. ఆయన 5వ ఏట విద్యాభ్యాసం మొదలు పెడితే ఆయనకి 25 అంటే 30 వచ్చాక విద్యలు పూర్తయ్యాయని చెప్పుకున్నాడు ఆయన. నేను 5వ ఏట గురుకులంలో ప్రవేశించి 25 ఏకధాటిగా 64 విద్యలు నేర్చుకున్నాను. ఆ విద్యలు నా శిష్యులు అంతా నేర్చుకోలేకపోతున్నారు, కానీ ఈ పిల్లలిద్దరూ 8వ ఏట ప్రవేశించి 64 రోజుల్లో మొత్తం విద్యను నేర్చుకున్నారని ఆశ్చర్యపోయారు గురువుగారు కూడా. 60 దినాలుగు విద్యలు 60 దినాలుగు దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరినొక్కొక నాటి వినికి నేర్చిది లేచ. 64 రోజులు 64 విద్యలు రోజు గురువుగారట పొద్దునుంచి సాయంకాలం దాకా విద్యలు చదివి వినిపించేస్తూ ఉంటే వాళ్ళు ఒక్కసారి విని కంఠస్థం చేసి అప్పగించారట. ఇది ఎంత కష్టం అండి. దానికి ఏకసంతాగ్రాహిత్వము అనగా ఒకసారి వినడంతో కంఠస్థం చేసి అప్పగించే శక్తి అని పేరు. ఇప్పుడు కూడా అలాంటి మహాత్ములు ఉన్నారు, ఏం పెద్ద కష్టం కాదు. కాకపోతే దాని మీద దృష్టి పెట్టాలి. గురువుగారు ఒకసారి చెప్పాక గురువుగారు మళ్ళీ 2వసారి చెప్పండి ప్లీజ్ రిపీట్ అనే మాట లేదు. అంత దృష్టి దాని మీద పెట్టి అప్పగిస్తే గురువు ఆశ్చర్యపోయాడు. కానీ కుచేలుడు అదే విద్యలు 27 పట్టినాయి. అంటే వీళ్ళు 64 రోజులలో నేర్చుకున్న విద్యను నేర్చుకోవడానికి కుచేలుడికి 27 పట్టింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు కుచేలుడు వీళ్ళతో ఎంతకాలం స్నేహం చేసినట్టు, వాడు గురుకులంలో కేవలం 64 రోజులు మాత్రమే గడిపారు కనుక ఈ 64 రోజులే కుచేలుడికి శ్రీకృష్ణుడికి బలరాముడికి మైత్రి. అయినా కుచేలుడిని ఆయన యావత్ జీవితం గుర్తుపెట్టుకున్నాడు. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. అంటే కుచేలుడు ఇప్పుడు మనం గుజరాత్లో పోరుబందర్ అంటున్నాం కదా, పోరుబందర్ యొక్క అసలు పేరు సుధామపురం, అది కుచేలుడు ఊరు. ఇప్పటికి కూడా అక్కడ కుచేలుడు కట్టించిన శ్రీకృష్ణుడి ఆలయం ఉన్నది. రోజు అటుకులే అక్కడ నైవేద్యం పెడతారు. గాంధీ గారి తల్లి రోజు ఆ గుడికి వెళ్ళి తన కొడుకులకి ఇదిగోరా కుచేలుడు కట్టించిన గుడి అని చెప్పేదట. గాంధీ గారు తన ఆత్మచరిత్రలో రాసుకున్నారు. అద్భుతమైనటువంటి ఆలయం. మీరు ఈసారి వెళ్ళినప్పుడు ద్వారక వెళ్ళినప్పుడు ద్వారక నుంచి బయలుదేరి వరుసగా దారిలో ఉన్న ఈ పోరుబందర్ లాంటివి చూసుకుని అప్పుడు సౌరాష్ట్రంలో సోమనాథలింగం చూడండి. అలా ఒక యాత్ర చేస్తే ముందు యహంపరం అన్నీ కలుగుతాయి. బ్రహ్మానందం కలిగిస్తుంది ఆలయం. అక్కడికి వెళితే ఏదో తెలియని ఒక ప్రశాంతత ఏర్పడుతుంది అనమాట. అదిగో అక్కడ కుచేలుడు ఆ పురంలో ఉండేవాడు. ఆయనకి భార్య లలిత సుగుణ స్త్రీ స్వరూపుడు. ఆవిడ మంచి స్వభావం. ఆవిడది సహనం ఎక్కువగా ఉండేది. ఆవిడకి పిల్లలు 11 మంది ఆడపిల్లలు 5 కొడుకులు. టెక్నాని 16 కళలు చంద్రుడిలో ఉన్నాయి. ఈయనకి 16 సంతానం ఉన్నారు. ఈ పిల్లలతో చాలా దారిద్ర్యం అనుభవించాడు ఆయన. అదృష్టం ఏంటంటే అంత దారిద్ర్యాన్ని భరించడానికి ఆయనకి ఆ శక్తి ఎందుకు వచ్చిందంటే కేవలం భార్య అన్నారు. పోనీ ఈయన ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు కదా. ఈయనకి ఒక నియమం ఉన్నది, ఎవరైనా తనయంత తాను నా చేతిలో ఏదైనా పెడితే తీసుకుంటాను, వాళ్ళు ఇవ్వకపోతే యాచించం, యాచిస్తే అది దోషం. యాచన ఎప్పుడు దోషమే. ఏమండో నాకు ఇది కావాలండి, నా ప్రోగ్రామ్కి ఇంత కావాలని అడిగామంటే అది మనకి తెలియకుండానే పాపాన్ని తెచ్చిపెడుతుంది. అది యాచన అంటారు. ఇస్తే భక్తితో తీసుకోకపోతే అది అహంకారం అవుతుంది. అందువల్ల జ్ఞానులు ఎప్పుడు తన ఎంత తాను లభించిన దాంతో సంతోషించి యాచించరు, ఇస్తే కాదనరు. ఈ రెండూ కూడా మహాత్ముల యొక్క నియమాలు. అందుకే సుస్పష్టంగా భాగవతంలో చెప్పారు. ఏమని ఆయన ఎటువంటి వాడు అంటే తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా దలంచి, తనంత తాను ఎవరైనా చేతిలో పెట్టిన ఒక కాసే 10,000 కింద భావించేవాట. 1 రూపాయిని 10,000 రూపాయలుగా భావించి ఆత్మమోదించి పుత్రధారాభిరక్ష ఒక విధంబున గడపుచునున్న యాత ఆనందం పొంది 6 రూపాయలతోటే బతికేవాట. ఈ అదృష్టం ఏంటంటే దొడ్లో ఎక్కువగా తోటకూర ఉండేది. ఈ తోటకూరనే పులుసుగా చేసి రోజు వాళ్ళ ఆవిడ తోచింది పెట్టేది. ఆ కూరగాయతోటో శాకంతోటో దాంతో బతికేవాళ్ళు. అప్పుడప్పుడు ఎవరైనా బియ్యం ఇస్తే వండు తినేవారు, లేకపోతే ఉట్టి ఆకుకూరలతోటే ఎక్కువ కాలం బతికారన్నమాట. ఇలా కొంతకాలం గడిచాక పిల్లల యొక్క ఆకలి బాధ చూడలేకపోయింది అతని భార్య. పరమ సుగుణాక్షి అన్నారుగా, ఎప్పుడు భర్తని తెండి సంపాదించండి, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి, అందరూ బాగా సంపాదిస్తున్నారు పాండిత్యంతో, మీరు మాత్రం ఇంట్లోనే కూర్చుంటున్నారు, ఏదో ఛానల్ వెతుక్కోండి అని చెప్పలేదు ఆవిడ. లలిత పతివ్రత తిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుస్సక దరిద్ర పీడచే కడునొచ్చి శిశువులు పెదవులు తడుపుచు శిశువులాకటి చిచ్చుచే కృషించి మలమలమాడుచు మానసం బెదియంగా పట్టెడోరము మాకు పెట్టుమనుచు పత్రభాజన ధృత పాండులై తనుజేది వేడిన వీణులు సూడినట్లయైన ఒకనాడు వగచి నిజాధినాథు చేరి ఇట్లని పలికే ఓ జీవితేశ తట్టుముట్టాడు నట్టి పేదరికమిట్లు నొంపది నిగుపాయమూహింపవైతి. ఎంతో సహనంతో కుటుంబాన్ని నిర్వహిస్తోంది అతని భార్య. అతనికి అన్ని విధాలు అనుకూలవది. అసలు ఎవడ అదృష్టవంతుడు అంటే కష్ట సుఖాల్లో ఎప్పుడూ తోడు రేడగా ఉండే భార్య దొరికిన వాడు అందరికంటే గొప్ప అదృష్టవంతుడు. జీవితంలో 3 లభించడం చాలా కష్టమట. యహ్ ప్రేణయేత్ సుచరితై పితరం స్వపుత్ర. ఎప్పుడూ తన ప్రవర్తనతో తల్లిదండ్రులకు ఆనందం కలగజేసి మా నాన్న మా అమ్మ అంటూ అమ్మని నాన్నని ప్రేమగా చూసి పోషించే కొడుకు దొరికితే ఆ తండ్రి కంటే గొప్ప అదృష్టవంతుడు లేడు. అంటే అందరికంటే ముందు కొడుకు దొరకాలి. తర్వాత రెండోది ఏంటి, యద్ భర్తురేవ హితమిచ్చతి తత్కళత్రం. తన భర్త యొక్క హితమును మాత్రమే కోరుకునేదాన్ని కళత్రం భార్య అంటారు. లేదానికి కళత్ర శబ్దానికి అర్థం ఏంటంటే మా ఆయనే బాగుండాలని ముందు అనుకోవాలంట, అప్పుడు లోకాలన్నీ బాగుండాలనుకోవాలి. అంతేగాని మా ఆయన ఉన్నాడు, మీరు ఎంత బాగా కష్టపడి సంపాదిస్తున్నారండి, వీడు మొహానికి అక్షరం మొక్కలేదు అని భార్య ఎప్పటికప్పుడు భర్తని మాత్రం తుస్సుని గాలి తీసేయకూడదు. భార్య భర్తకి హితమును మాత్రమే కోరుకోవాలి. ఆ తర్వాత మిగతా వాడి సంగతి తర్వాత చూద్దాం. ఇది చాలా యోగం అన్నమాట. మహాయోగ జాతకుడు ఎవడంటే భార్య యొక్క సహకారం లభించిన వాడు అంటే శ్రీకాంత్ రెడ్డి గారు అన్నమాట. అలా అంటే మంచిదండి, నేను మంచిది. లోకంలో గొప్ప భార్య దొరికితే మహాయోగ జాతకం అన్నమాట. ఇంకా అన్నిటికంటే తన్ మిత్రం ఆపది సుఖేచ సమక్రియం యత్, ఆపదయందు సుఖములందు సమానంగా ఉండే స్నేహితుడు దొరకడం ఇంకా అదృష్టం. స్నేహితులు ఎప్పుడు ఎలా ఉంటారు, డబ్బు ఉన్నప్పుడు అందరూ స్నేహితులే, వెంట పడతారు, అన్ని అనుభవిస్తారు. ఇంత పెసరు కష్టం వస్తే వెన్నుదన్నుగా నిలబడేవాడు అరుదుగా ఉంటారు. నీకు కష్టం వచ్చిందా, నా ఫోన్ పనిచేయట్లేదు ఆపేస్తా. ఈ మధ్యన సెల్ ఫోన్ డైవర్షన్ లో పెట్టి అలవాటు ఉంది, అంటే ఈ ఫోన్ ఇంకా ఎన్ని చేసినా వాడికి వెళ్ళదన్నమాట. అలాంటివి పెట్టుకునే స్నేహితులు స్నేహితులు కాదు. కాబట్టి సుఖ దుఃఖములలో సమానముగా మన వెంట ఉండి ప్రోత్సాహపరిచి మనల్ని అనుగ్రహించేవాళ్ళు రక్షించేవాళ్ళు మిత్రులు. ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే, ఈ ముగ్గురు అంటే ఒక గొప్ప కొడుకు, బంగారం లాంటి భార్య, మంచి మిత్రుడు పరమ పుణ్యం చేస్తేనే లభిస్తారు. పాపాత్మలకి దొరకమన్నా దొరకరు. అందువల్ల ఈ ముగ్గురు లభించారంటే ఇంకా వాళ్ళు వేరే మనం చెప్పకుండా వాళ్లే పుణ్యాత్తులు. ఈ ముగ్గురు లభించకపోతే మనం పూర్వజన్మలో పాపం చేసుకున్నాం కాబట్టి ఇంటికి వెళ్ళాక ఇద్దరు పాపాత్తులు ఎవరో పుణ్యాత్తులు ఎవరో మనమే తెలియచేసుకోవచ్చు, నేను వేరే చెప్పక్కర్లా. ఇప్పుడు ఈయనకి అదృష్టం ఏంటంటే అందరూ లభించారు. పిల్లలు ఎప్పుడూ నాన్నగారు నేర్పించలేదు, భార్య అటువంటిది, ఇంకా పరమాత్ముడు మిత్రుడు. కాబట్టి నిజంగా ఏదో కాస్త తాత్కాలికంగా దారిద్ర్యం అనుభవించిన కుచేలుడు పరమ యోగ జాతకుడు. అందుకే ఇతని భార్య ఎలాగో రకంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. కానీ ఒకనాడు ఆవిడకి కూడా బాధ కలిగించే ఒక ఘట్టం జరిగిందిట. ఏక దాటిన 3 రోజులు ఆకుకూర కూడా దొరకలేదు ఆ ఇంట్లో. ఎలా పిల్లలు బతకడం మరి? మనం అంటే ఎంత నీరసంతో ఉన్నా తట్టుకుంటాం పెద్దవాళ్ళం. పెద్దవాళ్ళు తట్టుకోలేరు కానీ ఇక గతిరేక తట్టుకుంటారు. కానీ పాపం చిన్నపిల్లలట, 16 సంవత్సరాల వయస్సు నుంచి 1 సంవత్సరం వయస్సు వరకు ఉండే పిల్లలు వరుసగా 1 ఏడాది పుట్టుకొచ్చారు ఆయనకి. ఈ పిల్లలందరూ ఆకలికి తట్టుకోలేక దొడ్లో అరటి చెట్లు మాత్రం ఉంటే ఆ ఆకులు కోసుకొచ్చి వాటిని చేతితో పట్టుకుని కంచం కింద అమ్మ దగ్గర నిలబెట్టి అమ్మ ఆకలిస్తోంది, ఎక్కువ ఇంత అన్నం పెట్టు మేము పంచుకుని తింటామని ఏడ్చారట. అసలు పోతారు గారు కవిత్వం అంత అందంగా రాశాడు. పత్రభాజన తృతపాణులై, పత్రం అంటే ఆకు, భాజనము అంటే కంచం, ఆకులే కంచములుగా చేతిలో పట్టుకుని అమ్మ దగ్గర నిలబడి అమ్మ పట్టెడోరము మాకు పెట్టుమనదు. పట్టెడు అంటే ఈ గుప్పిడితో గట్టిగా ఇలా పట్టుకుంటే ఎంత ఉంటే అంత అన్నాన్ని పట్టెడోరం అంటారు. అంటే ఒక పిడిగడు అన్నం పెట్టు చాలు, అంతకంటే ఎక్కువ కల్లా ఆ మాత్రం పెడితే అది తిని మంచినీళ్ళు తాగి ఆకలి తెచ్చుకుని బతుకుతాం, ఎంత అన్నం పెట్టమ్మా అని ఏడుస్తూ అడిగారట. అడిగితే వీణులు సూడినట్లయి అయిన ఆ మాటలకి ఆవిడ చెవుల్లో సూదులు గుచ్చినట్టు అయిపోయింది. ఎందువల్ల తల్లికి ఎప్పుడు బాధ వస్తుందంటే పిల్లలు అడగగానే అన్నం పెట్టలేకపోతే ఆ తల్లికి అంతకంటే వేరే బాధ లేదు. పెద్ద నగలు నాణ్యాలు అడిగారు వాళ్ళు ఏమైనా, ఎంత అన్నం పెట్టు బాబోయ్ అని అడిగితే ఆ మాత్రం అన్నం పెట్టలేకపోతున్నాను అని పరమ బాధ కలిగింది ఆవిడికి. కళ్ళు బయలు గంబై ఏడ్చింది, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. భర్తనేమో ఏం అనలేదు, పిల్లలు చూస్తూ ఏడుస్తున్నారు, చెవుల్లో సూదులు కూర్చినంత బాధ కలిగి వెంటనే ఆ క్షణమే వాళ్ళని ఓదార్చి భర్త దగ్గరకు వచ్చి ఆయన కృష్ణ కృష్ణ అనుకుంటూ ఉంటే ఏమంటే ఎప్పుడు కృష్ణ అనుకుంటున్నారు, అలా అనుకోవడం ధర్మమే. కానీ ధర్మశాస్త్రం ఒకటి చెబుతుందండి, పేదరికం పట్టి పీడిస్తున్నప్పుడు మన కృషి మనం చెయ్యకపోతే పరమాత్ముడు నోట్లో ఆహారం పెట్టడుగా. భగవంతుడు ఎవరికి సహాయం చేస్తాట, కృషి చేస్తేనే వాడికి నేను సాయం చేస్తానని చెప్పాడు. కృషితో నాస్తి దుర్భిక్షం, దుర్భిక్షం అంటే కరువు అనమాట. భిక్షము అంటే వేళకు అన్నం దొరకడం, దుర్భిక్షం వేళకు అన్నం దొరకపోవడమే కరువు అంటే. కృషిత కృషి వలన ఎప్పుడు కష్టపడి పనిచేస్తే దానివల్ల దుర్భిక్షం నాస్తి, కరువు ఉండదు, వేళకు అన్నం లభిస్తుంది అని చెప్పాడు ఆయన. ఏ పని చేయకుండా పేదరికం మనల్ని బాధ పెడుతూ ఉంటే ఇంట్లో కూర్చుని కృష్ణారామ అనుకున్నంత మాత్రం చేత భగవంతుడు మనకు ఆహారాన్ని ఇస్తాడా? పేదరికం పట్టి పీడిస్తోంది, ఉపాయం ఆలోచించు, నా మాట విను, ఎప్పుడు ఇంట్లో కూర్చోడం కాదు, ఏదైనా సంపాదించి పిల్లలకి ఇంత అన్నం పెట్టు అన్న. ఈయన అలా ప్రశ్నార్థకంగా చూశాడు, అంటే మాట్లాడకుండా ఏం చేయమంటావు అన్నట్టు చూశాడు. అప్పుడు ఆవిడ చెప్పింది,
బాలసుకుడైన ఆ పద్మ పత్ర నేత్రు కాననేగి దారిద్ర్యాంధకార మగ్నులైన మమునుద్ధరింపుము హరి కృపా కటాక్ష రవిదీప్తి వడసి మహాత్మ నీవు.
మేము దారిద్ర్యం అనే కటిక చీకట్లో కొట్టుబెట్టాడుతున్నాం. చీకటి నుంచి బయటపడాలంటే సూర్యకాంతి కావాలి. దారిద్ర్యం అనే చీకట్లోంచి బయటపడాలంటే శ్రీకృష్ణుడి అనుగ్రహము, ఆయన చూపులు అనే సూర్యకాంతి కావాలి. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దర్శనం చేసుకో, ఆయన చూపులు నీ మీద పడతాయి. దాంతో మనకున్న దారిద్ర్యం అనే కటిక చీకటి తొలగిపోతుంది. ఆయన అనుగ్రహం వచ్చే సకల సంపదలు లభిస్తాయి. ఆయన కృపా కటాక్ష రవిదీప్తి పొంది మమ్మల్ని అనుగ్రహించు తండ్రి. వెంటనే ఆలస్యం లేకుండా కొద్దిగా సౌండ్ పెంచండి, శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళు అన్నది. ఎంత గొప్ప సలహా ఇచ్చింది! సామాన్యుడి దగ్గరకు వెళ్ళడం లేదు, సాక్షాత్ పరమాత్ముడైన శ్రీకృష్ణుని దగ్గరికి స్వయంగా వెళ్ళు. ఆయన దగ్గరికి వెళితే నీకు ఆయన అనుగ్రహం కలుగుతుంది, సంపదలు వస్తాయి అనగానే ఈయన ఒక్క క్షణం ఆలోచించి, నేను నిజంగా కృష్ణ భక్తుణ్ణి, కానీ ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను? పెళ్ళికి మాట వరసకి కూడా నేను ఆయనకి ఆహ్వానం పంపలేదు. పోనీ ఆయన 8 మంది పరమ పతివ్రతా శిరోమణులైన మహిషీమణుల్ని పెళ్లి చేసుకున్నాడు. 16,000 మంది రాజకన్యకులు నరకాసురుడి చెరసాలలో ఉంటే నరకాసురుడిని సంహరించి ఆయన చెరసాలలో ఉన్న 16,000 మంది క్షత్రియ కన్యకల్ని ఒకే మండపంలో ఒకే ముహూర్తంలో వివాహం చేసుకున్నాడు. ఇన్ని పెళ్లిళ్లలో ఒక్క పెళ్లికి ఆయన నన్ను కలవలేదు, నేను ఆయన్ని కలవలేదు. ఎప్పుడో గురుకులలో 64 రోజులు చదువుకున్నాం. నేను మానసికంగా ఎంత భజించినా ముఖాముఖి ఎన్నాళ్ళు దర్శనం చేసుకోకుండా ఇవాళ దారిద్ర్యంలో ఉన్నారు కాబట్టి సహాయం చెయ్యమని ఆయన దగ్గరికి వెళ్లి చేతులు చాచడం బాగుంటుందా? కష్టంలో ఉన్నప్పుడు స్నేహితుల దగ్గరికి వెళ్ళకూడదు, సుఖంలో ఉన్నప్పుడు వెళ్ళాలి. సుఖంలో ఉన్నప్పుడు వెళ్ళలేదు నేను, ఇది ఏమైనా న్యాయమా అన్నాడు మళ్ళీ. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, అద్భుతమైనటువంటిది, అసలు భాగవతంలో ఇది ఒక ప్రాణం అంటారు ఈ పద్యం అన్నమాట. ఎంత మాట అన్నా నువ్వు, ఆయన దగ్గర అపూర్వమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి, అందుకే ఆయన పరమాత్ముడు అన్నారు. ఆయన మహిమ నీకు తెలుసు, నాకు తెలుసు, ఆయన స్వభావం నాకంటే నీకు బాగా తెలుసు, అయినా ఊరికే మొగమోటంతో అలా అంటున్నావు. కలలోనం తను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబున నిజ పదాబ్జాతం బులులంబులో తలపన్ అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైనయుచ్చున్ సునిశ్చల భక్తిన్ భజయించు వారికెడడే సంపద్విశేషోన్నతుల్. శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు తెలుసా, ఒకడున్నాడు ఎప్పుడు కృష్ణుడు తెగతిట్టేవట. ఆయన పశుపాలుడు, స్త్రీలోరుడు, అది నోటుకొచ్చినట్టు తెగ తిట్టిన ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడికి హఠాత్తుగా కష్టం వచ్చింది. కష్టం రాగానే వాళ్ళ ఆవిడంతట, నువ్వు రోజు కృష్ణుడు తిట్టావు, కానీ నిజానికి ఈ కష్టం నుంచి నిన్ను గట్టెక్కించి రక్షించే శక్తి ఒక్క పరమాత్ముడు కృష్ణుడి దగ్గరే ఉంది, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు అంటే ఆ క్షణమే పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభు నేను పాపాత్ముడి అయ్యాను, ఇన్నక ఇన్నాళ్ళు నిన్ను నిందించాను, ఇప్పుడు కష్టం వచ్చింది, ఈ కష్టంలోంచి బయట పారవేయమంటే వెంటనే కృష్ణుడు, నాయనా నీ కష్టం వచ్చిందా అని అప్పటికప్పుడే వాడిని కౌగిలించుకుని తనను తానే సమర్పించుకుని వాడి కష్టం మొత్తం తొలగించి వాడిని అనుగ్రహించాడు. అంటే కలలో కూడా తనని తలుచుకోని దుర్బలుడు, తనని తిట్టిన పాపాత్ముడు కూడా కష్టంలో ఉండి తలుచుకోగానే వాడిని అనుగ్రహించాడు, తనను తాను సమర్పించుకున్నాడు. అంతటి మహాత్ముడు ఆయన, తనని తిట్టిన వాడిని అనుగ్రహించిన ఆయన నిరంతరము పూజామందిరములో శ్రీకృష్ణుని పటాన్ని పెట్టుకుని అర్చించే నీ వంటి మిత్రుణ్ణి భక్తుణ్ణి అనుగ్రహించకుండా ఉంటాడు. ఆయన నిశ్చలమైన భక్తి అన్న, సునిశ్చల భక్తి అన్నది ఆవిడ. నువ్వు మామూలు నిశ్చలం కాదు, సునిశ్చల భక్తి. అస్సలు శ్రీకృష్ణుడిని చూస్తూ ఉంటే ఆయన కన్ను దృష్టి చెదిరేది కాదట, అలాగే చూస్తూ కృష్ణుడు ఉండిపోయేవాడు. ఆయన రెప్పార్చకుండా చూడటం అంటారు దాన్ని. కంటి మీద రెప్ప చీటికి వాటికి పడుతుంది కదా, కానీ శ్రీకృష్ణుడి యొక్క పటాన్ని కృష్ణుడు చూస్తూ, కృష్ణుడు చూసినంతసేపు కుచేరుట అలాగే కళ్ళు బిగుసుకుపోయేలా చూసేవాట. గోపికలు ఏమన్నారో తెలిసిన మహాభాగవతంలో, ఈ బ్రహ్మదేవుడు పరమ దుర్మార్గుడు అని తిట్టారు. ఎందుకు తిట్టారు? నీ వడవిన్ పవల్ తిరువ, నువ్వు అడవిలో పగలంతా బృందావనంలో పశువులు వేపుకుంటూ తిరుగుతున్నావు కాబట్టి పగలు నిన్ను చూడలేకపోతున్నావు, సాయంత్రానికి నువ్వు వస్తావు, వచ్చిన కాసేపు నిన్ను చూద్దామంటే
కంటికి రెప్పలడ్డముగా చేసి విధాత క్రూరుడై.
ఎంత అద్భుతమైన మాట అన్నారండి లక్ష్మీవర,
రెప్పలడ్డముగా చేసి విధాత ఇదేల క్రూరుడై. ఈ బ్రహ్మదేవుడు ఎంత క్రూరుడు, మానవులకి కంటికి రెప్ప పెట్టాడు. ఈ రెప్ప వల్ల అస్తమానం రెప్పపాటు వస్తుంది, టప్ టప్ అని మేము రెప్పలు మూస్తున్నాం. ఈ మూసిన కాసేపట్లో కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడు అడవి నుంచి ఇంటికి వస్తున్నప్పుడు చూద్దామని వీడు బయటకు వచ్చారు పాపం. ఇలా చూసే సమయంలో చీటికి వాటికి అప్పుడే రెప్పలు పడటం మొదలయ్యాయి. ఈలోపు కృష్ణుడు తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. 5 నిమిషాలు గట్టిగా చూద్దామంటే వీలు లేకుండా మాయదారి భగవంతుడు ఈ బ్రహ్మదేవుడు ఎంత క్రూరుడు, ఈ కంటికి రెప్పలు అడ్డం చేశాడని బ్రహ్మ తిట్టున్నారు వాడు. అంటే రెప్పలు ఆ కాసేపు వేసే సమయం కూడా కృష్ణుడిని చూడకుండా ఉండలేకపోయేవారు వాళ్ళు. లేదా కంటి మీద రెప్ప వేసే సమయానికల్లా కృష్ణుడు వెళ్ళిపోయేవాడు. ఈ మధ్యన ఒక ఆవిడ అంది పురాణం అయిపోయాక, ఉత్తమరాలు కనుక గురువుగారు మీరు చెప్పింది రథమండి, సరిగ్గా పురాణానికి కూర్చున్నారండి, అప్పుడే ఇలా వచ్చిందండి నిద్ర, ఆ కాసేపు వెళ్ళలేకపోయానండి అంది. అందుకనే శ్రీకాంత్ రెడ్డి గారు రికార్డు చేసి యూట్యూబ్లోను ఐట్యూబ్లోను పెడుతున్నారు. అప్పుడు ఇక బెంగలేదు, కంటికి రెప్ప వేసిన వాళ్ళు ఉంటారే వాళ్ళు ఇంటికెళ్ళి వినొచ్చు. కొంతమంది నిజాయితీగా చెబుతారు, కొంతమంది అబ్బే మేము కూడా రెప్ప అలా వాల్చకుండా విన్నామండి అంటారు. ఎవరు ఎందుకు విన్నారో తెలియదు. నిజంగానే ఒకసారి ఉపన్యాసంలో ఒక ఆవిడకి ఇలా ఇలా తల ఊపితే నేను అనుకున్నాను నా ఉపన్యాసం అంత బాగుందేమో, తన్మయత్వంతో ఆవిడ తల ఊపుతుంది అనుకున్నాను. తర్వాత అర్థమైంది వా ఇడ్లీ తిని చిన్మయత్వంతో తల ఊపుతుంది ఆవిడ. అందుకని ఉపన్యాసానికి వచ్చే ముందు ఎక్కువ తినకూడదని చేస్తున్నాం అన్నమాట. సరే ఏది ఏమైనా ఈయన మాత్రం పరమ పూజ్యుడైన కుచేలుడు కంటి మీద రెప్ప కూడా వాల్చకుండా కృష్ణుణ్ణి చూస్తూ ఆనందంతో పులకించిపోతూ భక్తితో పూజించేవాట. దానికి సునిశ్చల భక్తి అని పేరు. అలాంటి భక్తితో భజించేవారిని సేవించేవారిని సకల సంపదలు ఇచ్చి అనుగ్రహించకుండా ఉంటాడా, నిశ్చింతగా వెళ్ళి ఆయన దగ్గరికి. పైగా ఆయన దగ్గర ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే ఆయన అనుగ్రహించాలంటే ముందు ఆయన దగ్గర డబ్బు ఉండాలి, లేకపోతే పేదవాడి దగ్గరికి వెళ్ళి ఎంత ఏడిస్తే ఉపయోగం ఉంది. ఆ మహాత్ముడు వరదుడు సాధు భక్త జన వత్సలుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు తాకుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీవరిగిన నిన్ను దూచి విపుడప్పుడయిచ్చునూన సంపద. ఇది కూడా మరొక ఆణిముత్యం అన్నమాట పద్యం. శ్రీకృష్ణుడి యొక్క గుణములు వరసగా చెప్పారు ఇందులో. రాసింది పోతనైనా చెబుతున్నది కుచేలుడి యొక్క భార్య. ఆవిడేమంది, శ్రీకృష్ణుడి మొదటి లక్షణం వరదుడు, ద అంటే ఇచ్చుట, వర ద అంటే వరములను ఇచ్చువాడు. రోజు వరద వరద అంటే ఈ వరద కాదు, నదిలోంచి వచ్చే ప్రవాహం కాదు, వరములను ఇచ్చువాడు. శ్రీకృష్ణుడు ఎవరికైనా వరాలు ఇస్తాడు, కాకపోతే ఇచ్చేటప్పుడు మళ్ళీ రెండో లక్షణం చెప్పింది. అందరికీ వరాలు ఇస్తాడా, వరదుడు అంటే వరములు ఇచ్చేవాడే, కానీ ఎవరికి ఇస్తాడు? అందులో కూడా మళ్ళీ ప్రాధాన్యం ఉంటుందిట. సాధు భక్త జన వత్సలుడు, జోన్ అని ఉంటుంది కదా, జోన్ వన్ వాడే ముందు ఎక్కాలి, జోన్ టూ వాడు తర్వాత ఎక్కాలి. అలాగే వరాలు ఇవ్వడంలో కూడా సాధు భక్త జన వత్సలుడు, సాధువులైన వాళ్ళు భక్తులైన వాళ్ళు అంటే ఎక్కువ ప్రేమ, వాత్సల్యము, పిల్లవాళ్ళ కింద చూసే భావనకి వాత్సల్యము వత్సలత అని పేరు. అందరికీ వరాలు ఇచ్చినా అందులో సాధువులైన భక్తులైన వారికి ప్రాధాన్యం ఇస్తాడు, వారి మీద పక్షపాతం చూపిస్తాడు. మళ్ళీ అందరూ సాధువులు భక్తులైనా మళ్ళీ వారి మీదలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు? ఆర్తశరణ్యుడు. వీళ్ళల్లో అందరూ సాధువులు భక్తులు ఉన్నప్పటికీ కష్టాలు ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, ముందు కష్టంలో ఉన్నవాడికి అనుగ్రహం ఇవ్వాలి. అందుకని ఎవడు తీవ్రమైన బాధలో ఉంటాడో, వేదనలో ఉంటాడో, అటువంటి వాడికి పరుగు పరుగున వెళ్ళి ఆయన తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అందుకని ఆర్తశరణ్యుడు, కష్టాలలో ఉన్నవారికి అభయం ఇచ్చేవాడు. కష్టాలలో ఉన్న వాళ్ళకి అభయం ఇవ్వాలంటే ముందు మన దగ్గరే ఉండాలి, సంపద ఉండాలి, అది ఉంటేనే కదా అభయం ఇస్తాం. కాబట్టి వెంటనే మరో కోణం చెప్పింది, ఇందిరావరుడు లక్ష్మీ వల్లభుడు. లక్ష్మీదేవి మన దగ్గర ఉంటే ఇతరులకి ఇస్తాం, మన దగ్గరే లేకపోతే దొందు దొందు దొందప్ప అని ఉపయోగం ఉన్నది. శతాంధా కోపం ప్రవేశిస్తేనో సామెత ఉన్నది. ఒక గుడ్డివాడు ముందెడుతూ ఉంటే వాడి చేతిలో ఉన్న కర్ర పుచ్చుకుని వెనకాతలు ఇంకో గుడ్డివాడు వెళ్ళాడు. ఇలా ఒక 100 మంది గుడ్డివాడు వెళ్ళారు, ముందు పెద్ద నుయ్యి ఉంది, ముందు వాడు గుడ్డివాడు కనుక అందులో పట్టాడు, వాడి వెనకాతలు పెడుతున్నవాడు మళ్ళీ అందులో పట్టాడు, 100 మంది గుడ్డివాడు చెరుకు నూతులో పడ్డారట. అందువల్ల అంధ పరంపరతో ఒకరి వెనకాతలు ఒకళ్ళు గుడ్డివాళ్ళు వెళ్ళి రూతిలో పడినట్టుగా కాకుండా ఎప్పుడైనా సరే మన దగ్గర ఏదైనా ఉంటేనే ఇతరులకు ఇవ్వగలుగుతాం. కాబట్టి ఆశ్రయించేటప్పుడు ఇందిరావరుణ్ణి ఆశ్రయించాలి, గుడ్డివాణ్ణి కాదు అని శాస్త్రం. శ్రీకృష్ణుడి దగ్గర అభయం ఇవ్వడానికి కావలసిన సంపద కూడా ఉన్నది లక్ష్మీ వల్ల కూడా. ఆయన డబ్బు ఉన్నంత మాత్రం కాదు ఉపయోగం ఉంది, చాలా మంది దగ్గర డబ్బులు ఉంటుంది. ఇంటికి వస్తే చచ్చినా మాట వరుసగానే ఎంత స్కాలర్ వచ్చినా ఒక డాలర్ చేతిలో పెట్టలేరు. ఏ వాడవల్ల ఉపయోగం ఉన్నది? ఆయన దయాపయోధి, పరమ కరుణా సముద్రుడు. ఎవరినైనా చూస్తే ముందు జాలి కలగాలి, ఓహో ఏదో ఒకటి ఇవ్వాలనిపించాలి. ఆయన దయకి హద్దులు లేవు, దయా సముద్రుడు ఆయన. ఇవన్నీ ఉన్న ఆయన భగవంతుడు. ఆయనలో ఆరు గుణములు ఉన్నాయి, ఆరు గుణాలు ఉండబట్టి ఆయన భగవంతుడు అన్నారు. సంపూర్ణముగా అందరినీ పరిపాలించగలిగే శక్తి, ఐశ్వర్యస్య సమగ్రస్య అంటే సంపూర్ణ ఆధిపత్యం. లోకంలో సాధారణంగా ఎవరికైనా ఒక ఊరి మీదో ఒక రాష్ట్రం మీదో దేశం మీదో పెత్తనం ఉంటుంది, యావత్ ప్రపంచాలన్నిటి మీద పెత్తనం ఎవరికీ ఉండదు. ఆయనకి అన్నిటి మీద ఆధిపత్యం ఉంటే అందువల్ల ఆయన్ని సంపూర్ణమైన ఐశ్వర్యము కలవాడు అంటారు. ఐశ్వర్యము అంటే ఆధిపత్యము అని అర్థం అనమాట. డబ్బు కష్టమా? ఈశ్వరుడు అంటే అధిపతి. ఈశ్వరుడు యొక్క లక్షణం ఐశ్వర్యం అంటే ఆధిపత్యం. సమగ్ర ఐశ్వర్యం అంటే సంపూర్ణమైన ఆధిపత్యం. అన్ని ప్రపంచాలని ఏకకాలంలో తన ప్రభుత్వంతో పరిపాలించగలడు ఆయన. తర్వాత రెండోది వీర్యం. ఆయనలో సమస్త లోకాల్ని జయించే వీరత్వం ఉన్నది. యశసహ కీర్తి ఉంది ఆయనకి. శ్రియహ డబ్బు ఉన్నది, జ్ఞానం ఉన్నది, వైరాగ్యం ఉన్నది. ఈ ఆరింటికి కలిపి భగ అని పేరు. ఇవి ఎవరిలో ఉంటే అతడు భగవాన్ అని పిలువబడతాడనమాట. అటువంటి భగవంతుడు ఇప్పుడు కుశస్థలీపురాన్ని పరిపాలిస్తున్నాడు, ద్వారకా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ద్వారక అసలు పేరు కుశస్థలి. పూర్వం రైవతుడు అనే ఒక మనువు ఆ నగరాన్ని నిర్మించాడు. ఆయన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చేసరికి మొత్తం నగరం అంతా కొట్టుకుపోయింది. ఈలోపు మనువులు కూడా మారిపోయారు. ఐదవ మనువు రైవతుడు. ఆ తర్వాత ఆరోవాడు చాక్షుషుడు కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏడవ మను వైవస్వతమును వచ్చాడు. ఈ కాలంలో ద్వాపర యుగంలో మళ్ళీ శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి అడిగి 84x84 చదరపు మైళ్ళ విస్తీర్ణాన్ని అడిగి తీసుకుని అందులో ఈ కుశస్థలీపురం యొక్క శిథిలాలని తొలగించి విశ్వకర్మ ద్వారా ద్వారకా నగరాన్ని నిర్మాణం చేశాడు. ఇది భాగవతంలో మనకి దశమస్కంధంలో కాలయవన చరిత్రలో వస్తుంది. ఆ అపూర్వమైన పురాన్ని పూర్వనామంతో కుశస్థలి అని పిలిచేవాడు, కొత్తగా ద్వారకా అని కూడా అని పిలిచేవాడు ఆయన. శ్రీకృష్ణావతార సమాప్తి వరకు మాత్రమే ఆ నగరం ఉంటుంది. ఆ తర్వాత నగరం మొత్తం సముద్రుడు ముంచేస్తాడు. అలా ముంచేయమని కృష్ణుడు ఆజ్ఞాపించాడు. నా నగరాన్ని సామాన్యులు వచ్చి ముట్టుకుని పాడు చేయకూడదు, ఈ పెద్ద పెద్ద కంచెలు వచ్చి దాన్ని పాడు చేయకూడదు అని ఆయన దాన్ని ముంచెత్తేలా చేశాడు. అంత పవిత్రమైన దివ్యమైనటువంటి నగరం. ఆ కుశస్థలీపురంలో యాదవులు సేవిస్తూ ఉండగా ఆ భగవంతుడు కృష్ణుడు అక్కడ సుఖంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళావనుకో, చూసి చూడగానే ఆదరించి అనూన సంపదలు ఇస్తాడు. ఎంత అని లెక్క పెట్టడానికి వీల్లేని సంపదని అనూనము అంటారు. నూనము అంటే లెక్క పెట్టడానికి పనికొచ్చేది, కొరత ఉంటే నూనం అంటాం, అనూనం అంటే కొరత లేదు, అసలు అది ఇన్ఫైనైట్ అనమాట. అటువంటి సంపదను నీకు ఆయన ప్రసాదిస్తాడు. నా మాట విని వెళ్ళు అనగానే ఆయన చాలా సంతోషపడి, అబ్బా ఎంత మంచి సలహా ఇచ్చావు, ఏదో పిచ్చి పని చేయమనకుండా అంతటి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళమన్నావు, భార్య అంటే ఇలా ఉండాలి, కానీ నాకు ఇప్పుడు ఒక అనుమానం, నీవు చెప్పిన ఎట్లా రాజీవ నేతృపాద పద్మంబులాశ్రయం పంగ మనకు పరమ శోభనము, ఆ చక్రపాణికి ఇప్పుడు కానుకేమైన కొంపోవగలదే మనకు. నీవు చెప్పినట్టే పద్మాక్షుడైన కృష్ణుణ్ణి చూడటానికి వెళ్ళడం మనకి అన్ని రకాలుగా శుభాన్ని చేకూరుస్తుంది. ఆయన దర్శనం వల్ల యహం పరం రెండూ వస్తాయి. కానీ అంతటి పరమాత్ముని దగ్గరికి వెళుతున్నప్పుడు ఏదో ఒక కానుక పట్టికెళ్లకుండా ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. చిన్నపిల్లలు చూడటానికి వెళ్ళేటప్పుడు, పౌరాణికులైన గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు, రోగి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రభువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఆయన నాకు దైవం, మిత్రుడు, ప్రభువు, సమస్తం. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ